మత్తయి 20. యేసు
దేవుని రాజ్యాన్ని ద్రాక్ష తోట యజమానితో పోల్చవచ్చు. అతడు తన తోటలో పనిచేయటానికి పనివాళ్లను నియమించాలని ఉదయమే లేచి వెళ్ళాడు. ఆ రోజు పనివాళ్లకు ఒక దేనారా ఇవ్వటానికి అంగీకరించి వాళ్లను తన ద్రాక్షతోటకు పంపాడు. అతడు ఉదయం 9 గంటలకు మళ్లీ సంతకు వెళ్ళాడు. అక్కడ మరికొంతమంది ఏ పని చేయకుండా ఊరికే నిల్చొని ఉండటం చూశాడు. అతడు వాళ్లతో, మీరు కూడా వెళ్ళి నా ద్రాక్షతోటలో పనిచేయండి, మీక్కూడా సమంజసమైన కూలి ఇస్తాను అని అన్నాడు. వాళ్లు దానికి అంగీకరించి వెళ్లారు. అతడు 12 గంటలప్పుడు 3 గంటలప్పుడు కూడా వెళ్ళి మళ్లీ అలాగే చేశాడు. అతడు 5 గంటలప్పుడు మళ్లీ వెళ్ళి మరికొంతమంది అక్కడ నిలుచొని ఉండటం గమనించాడు. అతడు వాళ్లతో, మీరు ఏమీ చేయకుండా దినమంతా ఇక్కడ ఎందుకు నిలుచున్నారు అని అడిగాడు. మాకెవ్వరూ పనివ్వలేదు అని వాళ్లు సమాధానం చెప్పారు. అతడు వాళ్లతో, మీరు కూడా నా ద్రాక్షతోటలో పనిచేయండి అని అన్నాడు. సాయంత్రం కాగానే ఆ ద్రాక్షతోట యజమాని పెద్దదాసునితో, పనివాళ్లందరినీ పిలిచి చివరకు వచ్చిన వాళ్లతో మొదలుపెట్టి కూలీ ఇచ్చేయి అని అన్నాడు. 5 గంటలప్పుడు పని మొదలుపెట్టిన కూలీలు వచ్చారు. వాళ్లకు 1 దేనారా లభించింది. మొదట పని మొదలుపెట్టిన వాళ్లు వచ్చి తమకు ఎక్కువ కూలీ లభిస్తుందని ఆశించారు. కాని వాళ్లకు కూడా 1 దేనారా లభించింది. వాళ్లు కూలి తీసుకుని యజమానుడితో, చివరకు వచ్చిన వాళ్లు 1 గంట పనిచేశారు, ఎండను సహించి దినమంతా పనిచేసిన మమ్మల్ని వాళ్లను మీరు సమానంగా చూస్తున్నారు అని సణగటం మొదలుపెట్టారు. కాని అతడు 1 కూలివానితో, మిత్రమా, నేను నీకు అన్యాయం చేయటం లేదు, 1 దేనారాకు పనిచేస్తానని నీవు ఒప్పుకోలేదా? నీ కూలి తీసుకుని వెళ్ళిపో, నీకిచ్చిన కూలినే చివరను వచ్చిన వానికి కూడా ఇవ్వాలనుకున్నాను. నా డబ్బుతో నా ఇష్టం వచ్చినట్లు చేసుకునే అధికారం నాకు లేదా? నేను ఔదార్యం చూపుతున్నందుకు నీవు ఓర్వలేకుండా ఉన్నావా అని అన్నాడు. ఈ విధంగా చివరనున్న వాళ్ళు ముందుకు వస్తారు, ముందున్నవారు చివరకు వెళ్తారు
అని అన్నాడు. యేసు యెరూషలేముకు వెళ్తూ 12 మంది శిష్యులను ప్రక్కకు పిలిచి ఈ విధంగా అన్నాడు.
మనమంతా యెరూషలేమునకు వెళ్తున్నాము. అక్కడ మనుష్యకుమారుడు ప్రధాన యాజకులకు, శాస్త్రులకు అప్పగింపబడతాడు. వాళ్ళు ఆయనకు మరణదండన విధించి యూదులు కాని వాళ్లకు అప్పగిస్తారు. ఆ యూదులు కాని వాళ్లు ఆయన్ని హేళన చేసి కొరడా దెబ్బలు కొట్టి సిలువకు వేస్తారు. 3వ రోజు ఆయన బ్రతికి వస్తాడు.
ఆ తరువాత జెబెదయి భార్య తన కుమారులతో కలిసి యేసు దగ్గరకు వచ్చి ఆయన ముందు మోకరిల్లి ఒక ఉపకారం చేయమని కోరింది. యేసు,
నీకేం కావాలి
అని అడిగాడు. ఆమె,
మీ రాజ్యంలో నా 2 కుమారుల్లో ఒకడు మీ కుడిచేతి వైపున మరొకడు మీ ఎడమచేతి వైపున కూర్చునేటట్లు అనుగ్రహించండి
అని అడిగింది. యేసు,
మీరేమడుగుతున్నారో మీకు తెలియదు. నా పాత్రలో దేవుడు కష్టాల్ని నింపాడు. నేను త్రాగటానికి సిద్ధంగా ఉన్నాను, మీరు త్రాగగలరా
అని అడిగాడు.
త్రాగగలము
అని వాళ్ళు సమాధానం చెప్పారు. యేసు వాళ్లతో,
మీరు నిజంగానే త్రాగవలసి వస్తుంది, కాని నా కుడిచేతి వైపున కూర్చోవటానికి లేక ఎడమచేతి వైపు కూర్చోవటానికి అనుమతి ఇచ్చే అధికారం నాకు లేదు. ఈ స్థానాల్ని నా తండ్రి ఎవరికోసం నియమించాడో వాళ్లకే అవి దక్కుతాయి
అని అన్నాడు. మిగతా 10 మంది ఇది విని ఆ 2 సోదరుల పట్ల కోపగించుకొన్నారు. యేసు వాళ్లను పిలిచి,
యూదులు కాని రాజులు తమ ప్రజలపై అధికారం చూపుతూ ఉంటారు, వాళ్ల పెద్దలు వాళ్లను అణచిపెడుతూ ఉంటారు. ఈ విషయం మీకు తెలుసు. మీరు అలా కాదు, మీలో గొప్పవాడు కాదలిచినవాడు మీ సేవకునిగా ఉండాలి, మీలో ముఖ్యుడుగా ఉండదలిచినవాడు బానిసగా ఉండాలి. మనుష్యకుమారుడు సేవ చేయించుకోవడానికి రాలేదు, సేవ చెయ్యటానికి వచ్చాడు. అనేకుల విమోచన కోసం తన ప్రాణాన్ని ఒక వెలగా చెల్లించటానికి వచ్చాడు
అని అన్నాడు. యేసు ఆయన శిష్యులు ఎరికో పట్టణం నుండి బయలుదేరి వెళ్తుండగా చాలామంది ప్రజలు ఆయన్ని అనుసరించారు. దారి పక్కన కూర్చున్న ఇద్దరు గ్రుడ్డివాళ్ళు యేసు ఆ దారిన వస్తున్నాడని విని,
మమ్మల్ని కరుణించు దావీదు కుమారుడా
అని బిగ్గరగా అన్నారు. ప్రజలు వాళ్లను నిశ్శబ్దంగా ఉండమని గద్దించారు. కాని ఆ గ్రుడ్డివాళ్ళు ఇంకా బిగ్గరగా,
ప్రభు దావీదు కుమారుడా, మాపై దయచూపు
అని అన్నారు. యేసు ఆగి ఆ గ్రుడ్డివాళ్లను పిలిచి,
ఏం చేయమంటారు
అని అడిగాడు.
ప్రభూ, మాకు చూపు కావాలి
అని వాళ్ళు సమాధానం చెప్పారు. యేసుకు వాళ్లపై దయ కలిగి వాళ్ల కళ్ళను తాకాడు. వెంటనే వాళ్లకు చూపు వచ్చింది. వాళ్ళు ఆయన్ని అనుసరించారు.